சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே.
దొంగాడు సత్యం పలుకుతానని నియమంతో ఉత్తముడయ్యాడు. అంచేత ఎప్పుడైనా సరే ఏ జీవి అయినా సరే ఏదో ఒక నియమం పెట్టుకోవాలి. ఆ నియమమే మనిషిని ఉత్తముడిని చేస్తుంది. ఆ నియమం వల్లే మానవుడు తరిస్తాడు. అటువంటి వాడికి తాత్కాలికంగా గ్రహణం పట్టినట్టుగా జ్ఞానానికి వైరాగ్యానికి యోగానికి భక్తికి ఇబ్బంది కలగచ్చు, కానీ వెంటనే అందులోంచి బయటకు వస్తాడు. నీవు అలాంటి సద్గురువును ఆశ్రయించని కారణం చేతనే ఇదిగో ఈ భ్రమల్లో పడి కొట్టుమిట్టాడుతున్నావు కౌశిక. నువ్వు నన్ను జీవుడి తత్వం గురించి అడిగావు, ఆ జీవతత్వం చెబుతున్నాను విను అని ఆ ధర్మవ్యాధుడు కౌశికుడికి గొప్ప తత్వం చెప్పాడు. అసలు జీవుడంటే ఎవడు? జీవుడంటే గుణరూపకర్మలు లేని పరమాత్మలో ఉండే ఒక చిన్న భాగం. ఈ సృష్టి అంతా వ్యాపించే ఒక చైతన్యం ఉన్నది. ఆ చైతన్యాన్నే కొందరు ఆత్మ అన్నారు, కాదు కాదు అది పరమాత్మ అన్నారు కొందరు, అదే జీవుడు అన్నారు కొందరు. చాలా సూక్ష్మంగా ఉంటుంది ఆ పరమాత్మ తత్వం, అసలు దాన్ని కంటితో చూడలేము. గొప్ప వెలుతురది, కదలికతో ఉండే ఒక చైతన్యం అది, అత్యంత పరమాణువు అది. అంత పరమాణు రూపంలో ఉండే ఆ చిన్న సూక్ష్మస్వరూపం ఎంత విశ్వం అయ్యింది. ఎంత విశ్వంగానూ ఉంది, సూక్ష్మంగానూ ఉంటుంది, ఉండగల శక్తి దానికి ఉంది, సర్వవ్యాపకత్వం దాని లక్షణం. అటువంటి ఆ సూక్ష్మతత్వం నుంచి అనేకానేక అణువులు విడిపోయాయి. ఆ విడిపోయిన అణువులే జీవులంటే. ప్రారంభకాలంలో ఆ జీవులకి కర్మ లేదు, ఒక రూపం ఇచ్చి పరమాత్ముడు తన నుంచి వాటిని గెంటాడు. పరమాత్మ నుంచి వచ్చేశాక ఈ రూపాలు ధరించాక అవన్నీ కర్మలు చేశాయి. కర్మలు చేయడం వల్ల ఆ కర్మల్లో ఇరుక్కున్నాయి. ఆ కర్మల ఫలితంగా మళ్ళీ 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 జన్మలు వస్తున్నాయి. ఇదే సృష్టి రహస్యం. విను జీవుడు సనాతనుడు అనఘుడు నిజ కర్మ వశత అధ్రువ దేహం బున బుందు దేహపాతం బున ఎప్పుడు చెడడతండు భూసురవర్య. ఓ కౌశిక మహర్షి ఇప్పుడు చెబుతున్నా విను, పరమాత్మ నుంచి వచ్చిన కారణం చేత ఈ జీవుడు నాశనం పొందడు. జీవుడు అంటే శాశ్వతంగా ఉండేవాడు అని అర్థం. జీవుడికి పాపం లేదు, పుణ్యం లేదు, కానీ జీవుడు తాను ఒక శరీరంలో ప్రవేశిస్తున్నాడుగా, అలా ప్రవేశించిన శరీరానికి సుఖదుఖాలు ఉన్నాయి. ఈ కర్మమయమైన శరీరంలో ప్రవేశించిన జీవుడు కర్మ వల్ల ఏర్పడిన శరీరంలో ఉంటూ ఈ శరీరమే తాననుకుంటున్నాడు, అందువల్లే వీడికి సుఖం దుఃఖం వస్తున్నాయి. ఒక్కొక్కప్పుడు ఆనందం, ఒక్కొక్కప్పుడు ఏడుపు రావడానికి గల కారణం ఈ శరీరంలో ఉండడమే. శరీరం నుంచి విముక్తి పొందాక ఏమీ ఉండదు. అసలు ఈ జీవిని ఎవరు చంపలేరు, పుట్టించలేరు, ఇది సనాతనమైనది. అశాశ్వతమైన శరీరం ధరించినప్పుడు ఇందులో ఉంటూ ఇందులో ఉండే సుఖదుఖాలు తనవనుకుంటాడు. ఈ శరీరాన్ని ఎవడన్నా కొడితే ఆ దెబ్బ వాడికి తగులుతోంది, శరీరం తింటే తాను తిన్నాననుకుంటున్నాడు. జ్ఞాని మాత్రం ఊరికే శరీరం ఉన్నది కానీ శరీరంతో ఆత్మకే సంబంధం లేదు. ఆత్మ పుట్టదు, నశించదు, సుఖం పొందదు, దుఃఖం పొందదు. ఈ ఆత్మని అగ్ని దహించదు, గాలి వల్ల ఎండదు. గాలి బాగా వేస్తే చూడండి చీరలు ఆరిపోతాయి. అలా ఆరిపోదు ఈ శరీరంలో ఉండే ఆత్మ. దీనికి ఏమీ ఇబ్బంది లేదు. నా జాయతే మ్రియతేవా కదాచిన్నాయం భూత్వా భవితావా న భూయః అన్నాడు భగవద్గీతలో. నజాయతే పుట్టదు, మ్రియతే చావదు. పుట్టేదానికి చావు కానీ అసలు పుట్టందానికి చావు ఏమిటి? మరి పుట్టేదెవరు, చచ్చేదెవరు? ఈ శరీరం, అనేక అనేక శరీరాలు ఈ జీవి ధరిస్తున్నాడు, విడిచిపెడుతున్నాడు, ఎప్పటికీ విముక్తి లేదు. మరణ సమయంలో పంచభూతాల నుంచి ఏర్పడిన శరీరమే నశిస్తోంది. శాశ్వతుడైన జీవుడు మాత్రం నాశనరహితుడు. ఈ యొడలు విడిచి వేరొక కాయముగై కొన్ని శరీరీ కర్మవశగతింబోయి సుఖ దుఃఖములుగను పాయక వెండియును దేహబంధము పొందున్. ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు తాను చేసిన కర్మ వల్ల, తాను చేసినటువంటి పని వల్ల ఇంకొక శరీరం పొందుతాడు. ఆ శరీరం పొందడమే జన్మ అన్నం. ఈ శరీరం విడిచి ఇంకో శరీరం పొందితే దాన్ని ఏమన్నా జన్మ అన్నం. ఇప్పుడు ఇక్కడ చేసిన మంచో చెడ్డో పనులున్నాయిగా, ఈ మంచి లేక చెడ్డ యొక్క పనుల యొక్క ఫలితం సుఖదుఃఖాలుగా రాబోయే జన్మలో పొందుతున్నాడు. మరో శరీరంతో అనుభవిస్తున్నాడు. ఈ శరీరంతో అనుభవించడం కంటే మరో శరీరంతో అనుభవించడమే వాడికి తెలియని సూక్ష్మం. ఇవాళ మనం అనుభవిస్తున్న సుఖదుఖములన్నీ ఒకనొకప్పుడు మనం చేసిన కర్మ ఫలములే, కర్మలకి అనుగుణమై వచ్చేవే, కర్మని అనుసరించి వచ్చేవి. ఫోటో స్టూడియోకి వెడితే టిక్కిన ఫోటో తీస్తున్నాడు, నిజానికి ఆ ఫోటోలో ఉన్నది ఎవడో నువ్వే, కానీ నువ్వు కాదు. ఎందుకని, నీ రూపం అయితే ఉంది కానీ దానికి ఏమన్నా సుఖం కానీ దుఃఖం కానీ వస్తున్నాయిటండి, నువ్వే కదా. శుభ్రంగా అక్కడ పటం కట్టి వేళ్లాడదీసాం హాల్లో, మన తల్లిలో తండ్రి యొక్క పటము దండం పెట్టుకుంటున్నాం. ఎందుకు దండం పెడుతున్నాం? ఆ పటం మన తల్లిదండ్రులుగా భావిస్తున్నాం. దాన్ని ఎవరన్నా తిట్టినా కొట్టినా కాలుతో తొక్కినా ఎంత బాధపడిపోతున్నాం? కానీ పూజ చేస్తున్నాము, లేకపోతే దూషిస్తున్నాము పటానికి. ఈ పటానికి మాత్రం సుఖదుఃఖం అందిందా? లేదు. చాలా సూక్ష్మ దృష్టితో ఆలోచిస్తే తెలుస్తుంది, మన పటమే, దానికేం సుఖదుఖం లేదు. అలాగని ఇది మన పటం కాదని అండల్లా. ఈ శరీరం కూడా అంతే, ఇది మందే. దీనికి సుఖదుఖాలు ఉన్నట్టు కనపడుతున్నాయి, లేవు. అలాగని దీనికి దుఃఖం వస్తే మనం తట్టుకోలేము. కానీ దుఃఖం దీనిది కాదు, ఇది ఒక బొమ్మ లాంటిది, మామూలు ఫోటోగ్రాఫ్ లాంటిది. ఇది కూడా అదేమో మన బొమ్మ, ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప బొమ్మ. ఆయన గొప్ప ఫోటోగ్రాఫర్, ఈ ఫోటో ఇచ్చాడు. ఈ ఫోటో అయిపోయాక రేపు పొద్దున మళ్ళీ ఇంకో ఏం ఫోటో వస్తుందో తెలియదు, మన కర్మను అనుసరించి వస్తుంది. సింహమో, కుక్కో, నక్కో, బల్లో, దామో, చేమో, ఇంకోటో వస్తుంది, బక్కో, దొక్కో, ఏ శరీరం వస్తుందో తెలియదు. కాబట్టి జీవుడు తాను చేసిన కర్మకి అనుగుణమైన, కర్మకి తగిన ఫలితం పొందడానికి ఒక్కొక్క రూపం ధరిస్తాడు. ఇలా ఎన్నో జన్మలు పొందుతున్నాడు. ఏ వ్యక్తి ఎన్ని జన్మలు పొందాడో, ఎన్ని కష్ట సుఖాలు పొందాడో, ఎన్నిసార్లు పెళ్ళిళ్ళు అయ్యాయో, ఎన్నిసార్లు పిల్లలు పుట్టారో, ఇవన్నీ అసలు ఊహించలేడు. ఇప్పుడు పాపం కౌశికుడు ఆశ్చర్యపోయాడు. అసలు పుణ్యపాప సంబంధాన్ని బట్టి దేహానికి ఎలాంటి లక్షణాలు వస్తాయి, ఒక దేహం చూడగానే ఇది పుణ్యం వల్ల వచ్చిందా పాపం వల్ల వచ్చిందా అని ఎలా తెలుస్తాం? పుణ్యం వల్ల ఏ జన్మ వస్తుంది, పాపం వల్ల ఏ జన్మ వస్తుంది, అది చెప్పమని అడిగట్ట. మంచి ప్రశ్న వేసేవయ్యా చెబుతున్నా విను. స్థిరమున పుణ్యకర్మమున దేహభవం బగు, స్థిరమగు పుణ్యకర్మమున దేవభవం బగు, పుణ్యపాప సంకరమున మానుషత్వమగు, కల్మషముల్ పశుకీట భావమున్ పొరయగజేయు, ఇప్పగిది పుట్టుచు చచ్చుచు మోహవార్ధిలో తిరుగుచునుండు. కాని ఒక తీరము చేరడు జీవుడన్నడు. శాశ్వతమైన పుణ్యకార్యాలు చెయ్యాలి. పుణ్యం చేసేటప్పుడు మళ్ళీ ఒక పూట రెండు పూట్ల చేసి వదిలేసేది కాదు, ఒక సత్కార్యం మొదలెడితే చివరిదాకా సాగాలి. ఇదో పురాణం వినడం అంటూ మొదలుపెట్టాక మధ్యలో ఆపుతున్నారా? చివరిదాకా అటు సూర్యుడు ఇటు పడిచినా రోజు వస్తున్నారు. ఇదొక పని మొదలు పెట్టడం, మొదలు పెడితే చివరిదాకా చెయ్యాలి. అలా ఏ పుణ్యకార్యమైనా సరే మొదలుపెట్టి చివరిదాకా చేస్తే దానికి దేవలోకంలో జన్మ వస్తుంది. దేవలోకానికి పోవాలి, మేము దేవతలం కావాలి అని కోరుకుంటే మొదలు పెట్టిన పుణ్యకర్మ ఆపకుండా చెయ్యాలి. అటు సూర్యుడు ఇటు పడిచినా ప్రళయం వచ్చినా ఆ పని ఆపకూడదు. ఆపితే దేవకార్యం రాదు, మళ్ళీ మానవ జన్మ వస్తుంది. ఎందుకని, ఆపడం వల్ల సగమే పుణ్యం వస్తుంది, మిగతా సగం ఏమవ్వాలి మరి? అందుకని ఏమన్నారు, పుణ్యం పాపం కలగలిపి చేస్తే మానుష్య జన్మ వస్తుందిట. కేవల పుణ్య కార్యక్రమాల వల్లేమో దేవజన్మ వస్తుంది, పుణ్యపాపాలు చెరిసగం చేస్తే కలగలిపి చేస్తే చెరిసగం అని అనడానికి లేదు. ఇంచేత ఈ సగం పుణ్యం సగం పాపం అనేది లెక్క పెట్టలేంగా. పాపము పుణ్యము రెండూ చేయవలసి వస్తే వాడికి మనిషి జన్మ వస్తుంది. అంటే మానవ జన్మ వచ్చింది అంటే వీడిలో పుణ్యము ఉంది పాపము ఉంది. కాకపోతే కాస్త పుణ్యం కొందరిలో ఎక్కువ ఉంటుంది, కొందరిలో పాపం ఎక్కువ ఉంటుంది. పాపం ఎవరిలో ఎక్కువ ఉందో మనకు చూడగానే తెలుస్తూ ఉంటుంది. వాడి జీవితంలో గుళ్ళో అడుగు పెట్టడు వాడు, వాడికి సాయంకాలం అయ్యేసరికి బడ్డీ కొట్లే, వాడికి సాయంకాలం అయ్యేసరికి వాడు కూర్చునే తీరాలు వేరే ఉంటాయి, వాడి స్నేహితులు వేరుగా ఉంటారు, వాడి నిత్యాగ్నిహోత్రం వేరుగా ఉంటుంది, వాడి కర్మలన్నీ వేరుగా ఉంటాయి. పుణ్యకర్మలు ఎక్కువ ఉన్నవాళ్ళు ఇదిగో సత్కర్మాచరణ ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటారు, బుద్ధి కలిగి ఉంటారు, భక్తితో ఉంటారు, నమ్మకంతో ఉంటారు, దైవ కార్యాల మీద వేద పురాణ శాస్త్ర పదవుల మీద ఆశ కలిగి ఉంటారు, అజ్ఞానుల తొలగిపోరు, సాధ్యమైనంత వరకు నీచులతో స్నేహం చేయరు, ఇంకా కేవలం పాపాలే చేస్తారు. పుణ్యం అసలేదు వాళ్ళ జీవితంలో, చాలా తక్కువ అరుదనమాట. కేవల పాపాలు అంటే అంతో ఎంతో పుణ్యం ఉండదని కాదు, కానీ ఆ పుణ్యం అనేది మరీ బొత్తిగా కొంతమంది చేసే సువర్ణ దానంలో ఉంటుంది. బంగారం దానం చేశాం గురువు గారని అరటిపండులో గుచ్చిచ్చింది ఒక ఆవిడ. ఆ బంగారం ఎక్కడుందో అరటిపండు అంతా వెతినా కనపడదు, అది బంగారం ఉందనుకోవాలి. అదిగో అలా ఉంటాయి కొందరు పుణ్య కార్యక్రమాలు. అలాంటి వాళ్ళు ఎలా పుడతారు, జంతువులుగానో పురుగులుగానో పుడతారట. కాబట్టి మళ్ళీ ఏమని చెప్పాడు, కేవల పుణ్యకార్యాలు చేస్తే దేవజన్మ, పుణ్యపాప కార్యాలు కలిపి చేస్తే మనిషి జన్మ, మహాపాప కార్యాలు మాత్రమే చేస్తే జంతు జన్మ పురుగు జన్మ. ఈ విధంగా జీవుడు పుడుతున్నాడు చస్తున్నాడు, ఈ సంసారం అనే భ్రాంతిలో కొట్టుమిట్టాడుతున్నాడు, ఈ సముద్రం నుంచి బయటికి రాడు, ఈ సముద్రంలో అలలు పుట్టినట్టుగా పుడుతూనే ఉంటాడు పోతూనే ఉంటాడు, ఎప్పటికీ ఒడ్డు చేరలేడు, విముక్తి లేదు. ఒక వెర్రి పేరుకు సముద్రం దగ్గర నిలబడ్డాడు, ఏం స్నానం చేయడానికి వచ్చావా అని అడిగిందిట అక్కడున్న ఒక ఆవిడ, ఓ ముసలావిడ. అవునమ్మా మరి ఎందుకు చేయవు, అలలు తగ్గాక స్నానం చేస్తానన్నట్ట. అలలు తగ్గుతాయా, వీడు చావవలసింది కానీ అలలు మాత్రం తగ్గవు. అలలు తగ్గాక స్నానం చేయడం అంటే వీడి జన్మలో స్నానం చేయడం. అందులో మానవ జీవితం కూడా అంతే, అలలు తగ్గే సముద్రం ఎలా ఉండదో ఈ పుట్టుక లేకపోవడం అనేది కూడా వీడికి ఉండదు ఎప్పటి వరకు అలా నిలబడి ఉంటే. ఎప్పుడో ఒకప్పుడు వీడు ధైర్యం చెయ్యాలి, మహాసాధన చెయ్యాలి, ఉత్తమ కార్యాలు చెయ్యాలి, సత్కార్యాలు చెయ్యాలి, సత్కర్మాచరణమే మోక్షము. మళ్ళీ సత్కర్మాచరణ చేసేటప్పుడు ఫలితం ఆశించకూడదు. ఇది కావాలి అని ఎప్పుడైతే కోరుతున్నావో మళ్ళీ అది నీకు బంధమైపోయింది, వద్దనుకున్నది మళ్ళీ బంధ రూపంలో పట్టుకుంటూ ఉంటుంది. అంచేత పని చెయ్యి, కోరుకోకు ఫలితం. ఇది సకలంబుగాంచి బుధుడన్నడు పాపము పంతబోక నిర్మద నిరహంక్రియాత్పుడును మత్సరదూరుడునై చెరించు పెంపొదవగ ధర్మ మార్గమున వయ్యన ధర్మము తీపెరింగి తావదలడు సత్క్రియా విధము వారక ఎక్కుడనర్చు ధర్మముల్. ఒక్కొక్కసారి జాలి కలుగుతూ ఉంటుంది జీవుణ్ణి చూస్తే. ఈ జీవుడు ఈ మోహం అనే ఒక సముద్రంలో పడిపోయాడు. సముద్రంలో మధ్యలో ఈదే వాడికి ములగడం తప్ప తేలడం ఎలా కుదురుతుంది? సముద్రుడే కెరటంతో బయటికి గెంటాలి, ఇంకా బతికే యోగం ఉంటే. అంతేకాని వీడు ఎంత ఈదగలడు, ఎప్పటికి రాగలడు? ఈ సముద్రమే సంసారం అంటే. ఈ మోహ సముద్రంలో అలా పడిపోతూనే ఉంటాడు, ఈ చావు ఈ పుట్టుక ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటాడు పాపం. ఇది పండితుడు గ్రహిస్తాడు. పండితుడు అంటే నేనేం చెప్పాను మీకు, అందరిలో పరమాత్ముడు చూసే జ్ఞాని, సమదర్శనుడు. అటువంటి వాడు ఈ సంగతిని గ్రహిస్తాడు. ఆ పండితుడైన వాడు దీన్ని బాగా గ్రహించి ఎప్పుడూ పాపపు పనులు తొలగిపోడు. వాడికి పొగరుండదు, అహంకారం ఉండదు. ఎప్పుడైతే అహంకారం ఉండదో, అహంకారం అంటే నేను చేస్తున్నాను అనుకోవడం, నేను చేస్తున్నాను నేను చేస్తున్నాననే భయంకరమైన అహంకారం నుంచి బయటపడితే ఆ వ్యక్తికి ఇతరుల మీద అసూయ ఉండదు. మంచిలో చెడ్డని ఎప్పుడూ పెట్టడు. అసూయని వదిలిపెట్టాక ధర్మ మార్గం దానంతటా అదే వస్తుంది. అసూయతో ఉన్నంతకాలం ధర్మ మార్గం ఎక్కడ వస్తుంది? వాడెవడన్నా బాగుపడుతున్నాడంటే నువ్వు ఏడుస్తున్నావు అంటే ఇక నీకు ధర్మ మార్గం ఏమిటి? నీ ధర్మం తట్టుబండలేనట్టే ఉంది. ప్రతి ప్రాణి ఆ పరమాత్మ స్వరూపాలు అనుకున్నప్పుడు ఎవరన్నా మన కళ్ళ ముందు ఎదుగుతూ ఉంటే కోటీశ్వరులు అయితే ఆనందిస్తాం, అంతేగాని ఓ లక్ష్మో ఓ సముద్రమో ఓ శారదో ఇంకొకళ్ళో ఇంకొకళ్ళో ఐశ్వర్యవంతులు అవుతూ ఉంటే మనం గొప్పవాళ్ళు అవుతున్నందుకు ఆనందించాలి. అయ్యి ఆ పోయేవాళ్ళు ఏడి గొప్పవాళ్ళు అయిపోతున్నారు ఏడిస్తే వీడి బుద్ధి ఇంకేముంది. అనసూయా స్థితిలో ఉండేవాడే ఇతరుల యొక్క అభివృద్ధిని చూసి ఆనందిస్తాడు. ఆ అసూయను వదిలిపెట్టిన వాడికి ధర్మ మార్గం వస్తుంది. ధర్మ మార్గంలో నడిచేవాడు పండితుడు అవుతాడు. అలా నడుస్తూ అభివృద్ధి ఇంకా సాధిస్తాడు, ఇంకా పెంపొందుతాడు. అలా ధర్మాన్ని ఎల్లప్పుడూ ఆచరిస్తాడు. ఇలా ఎల్లప్పుడూ ధర్మాచరణ చేయడం వల్ల ఏమవుతుంది? దాని మీద తీపి పుడుతుందిట. ధర్మం ఎటువంటిదో తెలుసా అండి? మీరే చూసుకోలే, ఎవరో చెప్పక్కర్లా. మొదట్లో పురాణంలో అడుగు పెట్టని క్రితం ఏమో తెలియదు. అడుగు పెట్టాక దీంట్లో తీపి గ్రహించారు. దీంట్లో తీపి గ్రహించాక దీని ముందు స్వర్గం కూడా వద్దంటున్నారు మీరు. అంటే అలవాటు పడాలి దానికి. అందులో తీపిని, అందులో ఉండే మాధుర్యాన్ని, అందులో ఉండే ధర్మంలో ఉండే గొప్పతనాన్ని గ్రహిస్తే వాడు ఉత్తముడైపోతాడు. ఇంకా అక్కడి నుంచి మంచి పనులు సదా చేయడమే మొదలెడతాడు. మంచి పని అనేది కూడా గొప్ప వ్యసనం అన్నారు. అది చేయడం మొదలుపెట్టేవాడు చెడ్డ పనిలోకి వెళ్ళలేడు. ఈ వ్యసనంలో అడుగు పెట్టడమే మానవుడికి దైవం దగ్గరికి వెళ్ళడానికి చాలా సులభమైన దగ్గర దారి. సదా మంచి పనులు చేస్తూనే ఉంటాడు. ఆ మంచి పనులు చేసి 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 ఉత్తముడైపోతాడు. ధర్మకార్యాలు ఎక్కువ చేయడం వల్ల తొందరగా తరిస్తాడు. అధర్మం కూడా అంతే. అందులో అడుగుపెట్టి అందులోకే విడిపోతాడు. పాతాళంలో కూరుకుపోయినట్టు కూరుకుపోతాడు. చివరికి భ్రష్టుడే నశించిపోతాడు. చిరముగ ధర్మముల్ నడప చిత్తము తేరు ప్రసన్న చిత్తుడై పరువెడి ఇంద్రియార్థముల భంగులు రెత్తలుగా నెరింగి చెచ్చర అవి ఎంత వట్టు నిరసించి తపోదమ సత్యశీలతం వరిణతి నుందు పొందు పిదపం పరమార్థ పద ప్రభావమున్. చిరకాలం ధర్మం ఆచరించడం. చిరకాల ధర్మం అంటే చాలా కాలం ధర్మం చేయడం అన్నమాట. ఎక్కువ కాలము నుంచి ధర్మమును ఆచరించడం వల్ల, ఎక్కువ కాలం ధర్మాల మీద మనస్సు లగ్నం చేయడం వల్ల, ఎక్కువ కాలం ధర్మ కార్యక్రమాలే నా ఊపిరి అని భావించడం వల్ల మన మనస్సు స్వచ్ఛత పొందుతుంది, నిర్మలత్వం పొందుతుంది. అలా నిర్మలత్వం పొందితే క్రమంగా ప్రశాంతత దానంతట అదే వస్తుంది. ఎందుకు అశాంతి వస్తుందంటే నీకు ధర్మం లేదు కాబట్టి. ధర్మం ఎప్పుడైతే వచ్చిందో అది ప్రశాంతత వస్తుంది. అశాంతి వచ్చిందంటే ఎక్కడో ధర్మం తగ్గింది, లేక ఎవరో దౌర్భాగ్యులు మన వెంట పడ్డారు అని అర్థం. ఎప్పుడైతే నిత్య ధర్మాసక్తి ఉందో ప్రశాంతత వస్తుంది మనస్సుకి. అప్పుడు ఏమనిపిస్తుంది, ఆ ఈ భౌతికమైన ఇంద్రియ సుఖాల వల్ల లాభమేముంది, ఇవన్నీ వ్యర్థం, పరమాత్మ దగ్గరికి వెళ్ళడమే శాశ్వత సౌఖ్యం అని తెలుస్తుంది. అది గొప్ప జ్ఞానం. ఆ జ్ఞానం లభించిన తర్వాత ఇంకా వెంటనే మానవుడు ఈ ఇంద్రియ సుఖాలను విడిచిపెట్టేస్తాడు. అప్పుడు తపస్సు మీదకి మనస్సు వెడుతుంది. తపస్సు అంటే కోరికలను జయించడానికి కావలసిన నిగ్రహమును సంపాదించడమే తపస్సు. ఇంద్రియ నిగ్రహం ఎప్పుడైతే ఏర్పడిందో సత్యవ్రతం పెట్టుకుంటాడు వాడు, అసత్యం ఆడలేడు. ధర్మరాజు ఎప్పుడు సత్యం ఎందుకు పలికాడు అంటే ఆయనకి తన ఇంద్రియాల మీద అదుపు ఉన్నది. ఇప్పుడు ఈ తపస్సు, ఇంద్రియ నిగ్రహం, సత్యవ్రతం మొదలైన సద్గుణాల వల్ల ఆధ్యాత్మికమైన గొప్ప ఉన్నత స్థితి పొందుతాడు. అందులో ఉండే మహిమ ఏమిటో తెలుస్తుంది. అదే గొప్ప పరిణత స్థితి అంటే, అంతకంటే లేదు. ఏమిటి పరిణత్వం పొందడం? తన కోరికలు అదుపులో పెట్టడమే. కోరికలే పతనానికి మూల కారణం. కోరికలే సమస్తాన్ని ధ్వంసం చేస్తాయి. కోరికలే ఎంతవాడికైనా మళ్ళీ జన్మనిస్తాయి. కాబట్టి అన్నిటికంటే ముందు కోరికలను అదుపులో పెట్టడం అవసరం అని అనగానే కౌశికుడు ధర్మవ్యాధుడితో అన్నట్ట. ఇంద్రియాలు అంటారు కదా, ఈ ఇంద్రియాలు అంటే ఏమిటని తెలుసుకోవాలని కోరిక కలిగింది ఆయనకి. ఇంద్రియంబులనగా ఎయ్యవి అవి నిగ్రహింపకున్నా పాపమేమి దొడరు, వాని నిగ్రహించు వానికి అగు ఫలం పెట్టిదని నా అతడిట్టులనియే.
అసలు ఇంద్రియాలంటే ఏమిటి?
ఇంద్రియాలను అదుపులో పెట్టడం ఎలాగ? అదుపులో పెట్టకపోతే కలిగే పాపం ఏమిటి? వాటిని అదుపులో పెట్టేవాడికి వచ్చే లాభం ఏమిటి అని కౌశికుడు ధర్మవేదుని అడిగాడు. అప్పుడు ధర్మవేదుడు ఇలా చెప్పాడు, ఇంద్రియాలంటే మొత్తం 5 ఉంటాయి. ఈ 5 మళ్ళీ రెండింటిగా విభజించారు. అంచేత 5 + 5 మొత్తం 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఇందులో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? మనం చెప్పుకున్నాం వరుసగా త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణాలు. త్వక్ అంటే చర్మము. ఈ చర్మం అసలు సుఖస్పర్శ, ఇదే చర్మం యొక్క లక్షణం స్పర్శ. తర్వాత కళ్ళు చూసేవివే. శ్రోత్రేంద్రియాలు అంటే వినేవి, చెవులు. తర్వాత 4 జిహ్వ, నాలుక. 5 ఘ్రాణం, ముక్కు. కర్మేంద్రియాలు ఏమిటి? వాక్కు, మాట. పాణి అంటే చెయ్యి. పాదం, కాళ్ళు. పాయువు, ఉపస్థ. ఈ మలమూత్రాదులకు ఇవి 2 ఉపయోగపడతాయి. మనస్సు అనేది 11వ ఇంద్రియం. వెరసి మొత్తం 11 ఇంద్రియాలని చెప్పారు. ఇందులో ఈ చర్మం ఎటువంటిది? మట్టితో ఏర్పడింది. దీనికి ప్రధాన లక్షణం స్పర్శ. దీనికి ఆనందం, సుఖం పొందడం దీని లక్షణం. కళ్ళు చూడడానికి ఉపయోగపడతాయి. ఈ భౌతిక దృష్టి కాకుండా ఆధ్యాత్మ దృష్టితో పరమాత్మను చూడరా, సమస్త ప్రాణుల్లో దైవాన్ని చూడరా అని పరమాత్మ మనకి చూపించాడు. దీనితో వీడు చూడకూడని అన్నీ చూస్తున్నాడు, దీనిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు. చెవులతో సృష్టికి ఏది మూలమో దానిని గురించి వినమన్నారు. అందుకే ఏమని చెప్పారు? శ్రీనాథు వర్ణించు జక్వ జక్వ, సురరక్షకుని దూచు చుడుకులు చుడుకులు, శేషశాయికి మృక్కు శిరము శిరము అంటూ అందులో ఇంద్రియాలతో ఏమేం చేయాలో చెప్పారు. ఈ చెవులతో పరమాత్మ కథలు వినాలి, 4 పరమాత్మని వర్ణించాలి. అవి మర్చిపోతున్నాడు వీడు. ఈ చెవులతో పనికిమాలిన కథలు, ఆచమ పోచమ కవులకి పనికిమాలిన మాటలు వినడానికి, పరులలో ఉండే దోషాలు వినడానికి చెవులు ఉపయోగిస్తున్నాడు మానవుడు. ఇక 4 ఆయన కథని వర్ణించాలి. 4 కూర్చుని కాసేపు కాలక్షేపం, ఎవడో పనికి రాకుండా కూర్చున్నప్పుడల్లా వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వాడేం సంపాదిస్తున్నాడు, వీడేం సంపాదించట్లేదు, ఎవడేం సంపాదిస్తేనే నువ్వు మోక్షం సంపాదించు పిచ్చిపోయినగా, అది మర్చిపోయి ఈ 4 పరదోష కథలు మాత్రమే చెప్పుకుంటున్నాడు. ఇంకా ఘ్రాణం, ముక్కున్నది చక్క సువాసన పీల్చమంటే నేను పీల్చనని పక్కనున్న డ్రైనేజీ వాసనే పీలుస్తుంది. ఇక్కడ వాసన అంటే కర్మ వాసనలు, వాటిని జాగ్రత్తగా అదుపులో పెట్టమని చెప్పాడు. ఇంకా వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థలు అనేటటువంటివి కర్మేంద్రియాలు, ఇవి కర్మలు చేస్తున్నాయి. ఈ విధంగా జ్ఞాన ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సుతో కలిసి ఈ 11 ఇంద్రియాలు మానవుణ్ణి నడిపేటటువంటి యంత్రాలు. ఈ 11 ఏ వ్యక్తి పూర్తిగా అదుపులో పెట్టలేకపోయినా అదుపులో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే సాధన. విను విషయ జ్ఞానమునకు అనయంబును మనసు మూలము, అది కామక్రోధ నిరూఢమగుచు పురుషుని అనిశము ఎలయించు ఇంద్రియార్థక్రియలను. నాయన, ఈ ఇంద్రియార్థాలున్నాయే, ఇవన్నీ కూడా మనస్సు మీదే ఆధారపడ్డాయి. మన ఏవ ప్రధానంకి అన్నారు. ఇంద్రియార్థాల తెలివికి ఆధారమైనది మనస్సు. ఈ మనస్సు ఏం చేస్తుంది? కోరికలు, కోపతాపాలు వీటన్నిటినీ మనిషికి అందజేస్తుంది. వీటితో కూడితే మనస్సు వెంటనే మనిషిని విషయభోగాల వైపు తీసుకుపోతుంది. అమ్మో, విషయభోగాలంత ప్రమాదం మరొట్లేవన్నారు. ఎంతటి వాడైనా గొప్ప స్థితిలోకి, ఉచ్చ స్థితిలోకి వెళ్ళేవాడు డామ్మని పడిపోతున్నాడు అక్కడి నుంచి. నహుష చక్రవర్తి 99 అశ్వమేధయాగాలు చేశాడు. ఒక్క అశ్వమేధయాగం చేస్తే 100 పూర్తయితే ఇంద్ర పదవి పొందొచ్చు. అయినా వాడు అదృష్టవశాత్తు ఇంద్ర పదవి వచ్చింది వాడికి. ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపేసి తర్వాత భ్రష్టుడైపోయాడు. ఇంద్రుడు తన పదవిని విడిచిపెట్టాడు. ఇంద్రుడు లేక దేవతలంతా అల్లకల్లోలం పొంది బృహస్పతిని, తక్కినటువంటి వాళ్ళని అడిగారు, ఏమండో ఇంద్రుడు లేడు, ఇంద్రుడు లేకపోతే ఎలా, పరిపాలకుడు లేకపోతే ఎలాగాని. పరిపాలకుడు లేకపోతే సృష్టి నడవదు. అందుకని అందరూ కలిసి భూలోకంలో యయాతి మహారాజు తండ్రి నహుషుణ్ణి, ఆయన వందశ్వమేధ యాగాలకి ఒక యాగం తక్కువ చేసినా సరే మా అందరికీ రాజుగా ఉండమన్నారు. ఓ తప్పనిసరిగా, కానీ మీరు నా మాట వింటారని నమ్మకం ఏమిటి, మీరు నాకంటే గొప్పవాళ్ళు కదా, మీ అందరూ మీ మీ తేజస్సుల్లో సగం సగం నాకు ఇచ్చేస్తే నేను మీకు రాజుగా ఉంటానన్నాడు ఆయన. సరే ఒప్పుకున్నారు. దేవతలంతా కలిసి 33 కోట్ల దేవతలు తమ శక్తులలో సగం శక్తులు అతనికి ధారపోసేశారట. ఇప్పుడు 33 కోట్ల దేవతలలో సగం శక్తులు పొందిన మహా తేజస్సుతో ఇంద్ర పదవిని అలంకరించాడు. ఇంద్రుడైపోయాడు నహుషుడు. బాగానే పరిపాలించాడు ఇంద్రుడి బుద్ధిగా. యోగం అంటారు, ఎంత గొప్పవాడికైనా ఇదే ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, మనస్సును అదుపులో పెట్టకపోతే విషయభోగాల వైపు పోతుందని. ఒకనాడు వీడు హాయిగా ఉద్యానవనంలో నందనోద్యానంలో విహరిస్తున్నాడు. అక్కడ ఇంద్రుడి పాత ఇంద్రుడి భార్య శచీదేవి కనపడింది. శచీదేవిని చూడగానే వీడికి మతి అయింది. ఎవరావిడ అన్నాడు. అదేంటండి, ఒకప్పటి ఇంద్రుడి గారి భార్య అండి అన్నారు. అసలు ఇప్పుడు ఇంద్రుడిని నేను కదా, ఇంద్రుడు ఎక్కడుంటే ఆ ఇంద్రుడికి భార్య అవ్వాలావిడ, నాకు పెళ్ళం కావాల్సిందే, పంపించేయండి నా దగ్గరికి అన్నాడు. ఆవిడ పతివ్రత అండి అన్నారట. చాలు చాలు లేవయ్యా, ఈ ఇంద్రుడు అహల్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది మీ పాతివ్రత్యాలు మీ బుద్ధులను, నాకు ఆవిడ భార్య కాకపోతే చంపేస్తాను మిమ్మల్ని అన్నాడు. వీడు మహాశక్తివంతుడు, ఇప్పుడు వీడి మాట కాదనలేక వీళ్ళంతా వెళ్ళి, అమ్మా శచీదేవి కొత్త ఇంద్రుడు గారు నిన్ను కోరుతున్నారు, తప్పదు వెళ్ళు అన్నారట. ఆవిడంది, బాబు ఇది అంతా మీరంతా కలిసి ఇంత అన్యాయం చేస్తారా, పూర్వం ఉండేటటువంటి ఆ ఇంద్రుడి గారి మీద భక్తితో అయినా నన్ను అనుగ్రహించండి అంది. మేమేం చేయలేమమ్మా, ఆయన చాలా శక్తివంతుడు, నువ్వు వెళ్ళకపోతే మొత్తం లోకాలకే ఇబ్బంది అన్నారు వీళ్ళు. చివరికి ఆవిడ ఆలోచించింది, అమ్మవారి ఉపాసనా బలం ఉన్నది కాబట్టి ఓ తెలివైన పని చేసింది బృహస్పతి ద్వారా. ఓ ఈ కొత్త ఇంద్ర, నేను నిన్ను వరిస్తాను కాదని అన్నా, కానీ అందరూనేమో పల్లకీలు ఎక్కువ, రథం ఎక్కువ, ఏనుగు ఎక్కువ వస్తారు, నువ్వు గొప్ప పల్లకీ మీదరా, ఆ పల్లకీని మామూలు వాళ్ళు మొయ్యడం కాదు, బోయీలు సప్త ఋషులు మొయ్యాలి ఆ పల్లకీ మీదరా అందిట. చూసారా, విషయభోగాల వైపుకి ఎప్పుడైతే మనసు వెళ్ళిందో ఎలా మనిషికి ఇబ్బంది కలుగుతుందో. ఈ మూర్ఖుడు ఆవిడ చెప్పిన సూక్ష్మం గ్రహించలేకపోయాడు. పోయే కాలం నువ్వు పిలిస్తే నీ పొందు కోసం ఏదైనా చేసేస్తానన్నాడు. సప్త ఋషుల్ని పిలిచి, రే మీరు 7 గురు వచ్చి నన్ను పల్లకీలో మోసుకుంటూ తీసుకెళ్ళండి ఇంద్రాణి దగ్గరికి, రేపు పొద్దున వెళ్ళి ఆవిడ పెళ్లి చేసుకోవాలన్నట్టు. వాళ్ళు మొహామొహాలు చూసుకున్నారు ఋషులు, ఏం చేస్తారు తప్పదు కాబట్టి. సరే ఇంద్ర, ఇంద్రుడు ఏం చెబితే చెయ్యాలి కదా ఋషులం అని పల్లకీని మోసుకుంటూ తీసుకెళ్లారట. వాళ్ళు మొహామొహాలు చూసుకున్నారు ఋషులు, ఏం చేస్తారు తప్పదు కాబట్టి. సరే ఇంద్ర, ఇంద్రుడు ఏం చెబితే చెయ్యాలి కదా ఋషులం అని పల్లకీని మోసుకుంటూ తీసుకెళ్లారట. వీడి మనస్సు వేగంగా పోతోంది ఇంద్రానికేసి. అందుకని వీళ్ళు మెల్లగా కదులుతూ ఉంటే పాపం మహర్షులు ఏమోస్తారు, నాబోటువంటి పల్లకీ మొయ్యంటే ఏమోస్తాం, ఉపన్యాసం చెప్పమంటే చెబుతాం, కానీ పల్లకీ మోసేవాడు ఉపన్యాసం చెప్పమంటే చెబుతాడు. ఎవడేం పని చేయాలో ఆ పని చేయాలి. కోపంతో వేగంగా కదలండి కదలండి అని అనడానికి సంస్కృతంలో సర్ప సర్ప అని కాలుతో తన్నట్టు ఎడంకాలతో పైకి అగస్త్యుణ్ణి. ఆయన వీపు మీద దెబ్బ తగలగానే భగ్గుమంది, మూర్ఖుడా సర్ప సర్ప అంటూ నన్ను తన్నావు, కాముకుడివై పరస్త్రీయ వ్యామోహంలో పడి మమ్మల్నే తన్నుతావా, మా చేత అరాచక పనులు అన్యాయ పనులు చేయిస్తావా, నువ్వు సర్పమైపో అన్నాడు. అంతే డామని భూమి మీద పడిపోయాడు. విషయభోగాల వైపుకి వెళ్ళిపోవడం వల్ల ఇలాంటి పతనాలు వస్తాయి. ఇంద్ర పదవి పొందిన నహుషుడు ఒక మహిషిలాగా, గేదెలాగా, మహిషంలాగా, దున్నపోతులాగా విషయభోగాల వైపు పోయాడు, డామని పతనమైపోయాడు, భూమి మీద కొండ జలమైపోయాడు. కురత యుగంలో పడ్డవాడు మళ్ళీ ద్వాపర యుగంలో ధర్మరాజు వచ్చేదాకా అనుభవించాడు ఆ శిక్ష. కాబట్టి ఎంత గొప్పవాడైనా సరే కోపతాపాలు, కోరికలు, ఈ విషయభోగాలు మనిషిని పతనం చేస్తాయి. అందుకే జ్ఞాని లభించిన సుఖాలు అనుభవిస్తాడు, లభించకపోతే వెంపర్లాడ్డం. దొరికితే పంచపక్షి పరమాన్నాలు తిన్నాడు, మళ్ళీ తినను అంటే కూడా తప్పుటది, అది అహంకారం కాదు. పంచపక్ష పరమాన్నాలు నాకు కావాలని కోరితే అది కోరికట. ఇది విచిత్రం. కింద కత్తి మీద సామన్నారు మానవ జీవితం. ఎవడన్నా పెడుతూ ఉంటే వద్దనండము దోషమే. భోజనం వడ్డించారు చక్కగాను, అందులో పాయసం వేశారు, నాకు పాయసం వద్దండి అంటే అది మూర్ఖత్వం. అలా కాదు, నాకు కావాలని కోరితే కామం. ఈ రెంటికి అతీతంగా మానవుడు వెళ్ళాలి. నియమం ఉంటే అది వేరే విషయం సంగతి అనుకోండి. అంచేత ఏది కూడా ఇది కావాలని కోరకూడదు, వచ్చిందాన్ని తోసి రాదనకూడదు. కుచేలుడు అలాగే నడిపాడు జీవితం.
తనకు తానబ్బినట్టి కాసు పదివేల నిష్కముల్గాదలంచి అన్నారు. తనంత తాను ఎవడన్నా ఇస్తే పుచ్చుకున్నాడు, అంతేగాని ఇవ్వకపోతే ఏం పార్థసారథి గారు ఏనుడు పదార్లు ఇవ్వలేదేమని అడగలా. ఇస్తే నాకొద్దు, నేను ఎవరి దగ్గర పుచ్చుకోను అని అహంకారం చేయలే. అలా రెండూ ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గరికి కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడు ఆయన్ని రానిచ్చాడు, మోక్షం ఇచ్చాడు. కాబట్టి మానవుడు విషయభోగాల వైపుకు పోకుండా ఉండాలి అంటే ఇటు కామాన్ని అదుపులో పెట్టాలి, అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఈ ఇంద్రియ అర్థాలు ఐదు ఉన్నాయి. శబ్ద రూప రసస్పర్శ గంధాలు, శబ్దస్పర్శ రూప రసగంధాలను కూడా జయించాలి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.